శ్రీ సత్య సాయి దివ్య సందేశచరి సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. మన భావాలు మంచివైతే, మన మనసులో సద్భావాలు ఉంటే మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం ఆశించినట్లుగా ఫలిస్తుంది. ఒకవేళ మన భావాలు చెడ్డవైతే, దుర్భావనలు అయితే దుష్ఫలితాలనే అందిస్తాయి. సంకల్పములే మానవునికి ప్రధానమైన ఆస్తి అని అంటారు మన స్వామి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయే అన్నట్లు బంధమునకు మోక్షమునకు మన మనస్సే మూల కారణం. కనుక మన మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు, సద్భావనలు, సచ్చింతనలు, సదాలోచనలు మన మనసులో ప్రవేశిస్తాయి. అంతేకాకుండా మనం చేసే పనులకు, మాట్లాడే మాటలకు మన ఆలోచనలే మూలం. మన ఆలోచనలు పవిత్రంగా, స్వార్థరహితంగా, 10 మందికి ప్రయోజనకరంగా, విశ్వశ్రేయస్సు కాంక్షించేవిగా ఉంటే మన మాటలు, మన చేతలు వాటినే అనుసరిస్తాయి. దీనినే స్వామి సులువుగా ఒక పద్య రూపంలో ఇలా చెప్పారు.
మనసులోనున్న భావంబు మంచిదైనా, మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోనున్న భావంబు మలినమైనా, మనసులోనున్న భావంబు మలినమైనా ఫలము కూడను ఆ రీతి మలినమవును, ఫలము కూడను ఆ రీతి మలినమవును.
మన స్వామి చెప్పారు, నిర్మలమైన మనస్సే భగవంతుని నివాసస్థానమని. అయితే ఈ స్వచ్ఛమైన మనస్సు ఎప్పుడు అలవర్చుకోవాలి? మధ్య వయసులోనా లేక వృద్ధాప్యంలోనా? కాదు కాదు, మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు ప్రతి మనిషి జీవితంలో ఇటువంటి స్వచ్ఛమైన భావాలు విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి. అందుకని స్వామివారి అవతార ఉద్యమంలో, అవతార వైభవంలో వారి అమూల్యమైన అధిక సమయాన్ని విద్యార్థులకే అందించారు. అనేక మార్లు వారి ఉపన్యాసాలలో స్వామి వారి విద్యార్థులు 24 క్యారెట్ల బంగారమని, విద్యార్థులే వారి ఆస్తి అని కూడా చెప్పారు. ఆ మాటలు సాధారణమైనవి కావు. స్వామి విద్యార్థులకు సూచించిన, నిర్దేశించిన మార్గ నిర్దేశనం, అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థిని స్వామి తీర్చిదిద్దిన తీరు తలుచుకున్నప్పుడు అది ఒక్క పరమాత్మకు మాత్రమే ఇటువంటి పనులు సాధ్యమని తెలుస్తుంది. సాక్షాత్తు భగవంతుని వాక్కులు ఊరికే పోవు. నేడు ప్రపంచమంతా స్వామి విద్యార్థులు వివిధ రంగాలలో స్వామి ఆదర్శాన్ని ప్రచారం ద్వారా కాదు, కేవలం వారి ప్రవర్తన ద్వారా లోకానికి చాటి చెప్తున్నారు. అటువంటి ఆణిముత్యాలలో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ముఖ్యులు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా, సద్భక్తుడిగా, ఉత్తమమైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా, అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక యువ ప్రతినిధి. ఈరోజు స్వామికి అత్యంత భక్తి విశేషాలతో భగవంతుని సేవ చేసే అవకాశం దొరికిన వీరు వారి సర్వశక్తులు ఒడ్డి సేవ ఎలా చేయాలి అనేటువంటి ఒక పవిత్రమైన మనసుతో కార్యనిర్వహణ చేస్తున్నారు. నేను వారి గురించి చెప్పడం కంటే కూడా వారి మాటలు విన్నప్పుడు ఆ విషయాలన్నీ శ్రోతలందరికీ చక్కగా అర్థమవుతాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో తిరుపతి రేడియో సాయి స్టూడియోలో నిర్వహింపబడిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూలోని అంశాలను వింటాము. వారిని ఇంటర్వ్యూ చేసిన వారు మన తెలుగు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. పరమ మాహేశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలకి సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు తిరుపతి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినటువంటి ఒక విశిష్ట వరిష్ట వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి రేడియో సాయి సాదరపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం గారు, సాయిరాం.
సాయిరాం అండి.
విశేషంగా మీరు ఇవాళ పరిపాలనా విషయంలో కాని ఇటు సేవా కార్యక్రమాలలో కాని భగవంతుడి పరమైనటువంటి కార్యక్రమాలలో కాని ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆంధ్రదేశం మిమ్మల్ని గౌరవిస్తున్నది. దీనికి కారణాలేమిటి అంటే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, మీ స్వీయ సంస్కారం ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి విద్యార్థిగా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు, కాస్త వివరించాలి.
సాయిరాం, మరొకసారి ఈ విధంగా రేడియో సాయి ద్వారా ఆప్త మిత్రులతో బంధువులతో సంభాషించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మూర్తి గారు, మీకు మీ ముందు నేను మాట్లాడడం ఇది ఒక విచిత్రమైన అనుభవం. మీ వ్యాసాలు, మీ ఉపన్యాసాలు ఎప్పుడూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చాయి. జీవితంలో విద్యార్థి దశ కొన్ని సంఘటనల్ని ప్రతి మనిషికి అవి అందిస్తాయి. విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. సరే, తండ్రి గారు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఒక ఉన్నతమైన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా వారు ఉండడం, విశాఖపట్నంలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. అనేక కారణాల వల్ల చదువు తప్ప మిగతా విషయాల మీద నాకు దృష్టి బాగా ఉండేది. ప్రధానంగా క్రీడలు, సరే లలిత సంగీతం, సినిమా సంగీతం ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి ఉండేది. చదువు మీద క్లాస్ యాక్టివిటీలో మాత్రం ముందుండేవాడిని, కానీ పరీక్ష ఫలితాల్లో వాటిల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు అంతవరకు నాకు రాలేదు. కానీ మా తండ్రి గారు చాలా విశాలమైన దృక్పథం, వారి ఔదార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అది 76వ సంవత్సరం, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. నాన్నగారు ఆ ముందు సంవత్సరం వైట్ఫీల్డ్లో జరిగిన సమర్ కోర్సుకి వెళ్లారు. వారి గురు సమానులు ప్రొఫెసర్ వికే గోకాక్ గారు. గోకాక్ గారు నాన్నగారిని సమ్మర్ క్లాసెస్లో థోరోజ్ వాల్డెన్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. సో నాన్నగారు వెళ్ళడం, అక్కడ వైట్ఫీల్డ్లో విద్యార్థుల్ని చూడడం, వాళ్ల యొక్క బాగోగులు తెలుసుకోవడం, వారు ఏ విధంగా విద్యార్థి దశలో ఎంత గొప్పగా వారి యొక్క లక్షణాలని ప్రదర్శించగలుగుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి మిక్కిలి ఆయనకి సంతోషం కలిగి విశాఖపట్నం వచ్చిన తర్వాత వారి మనస్సులో ఒక బీజం పడింది. బహుశా మన పిల్లవాడు అక్కడికి వెళితే ప్రయోజకుడు అవుతాడు అనే ఒక ఆలోచన వారికి రావడం. మరి నాన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవదాటలేదు. సో నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో ఎల్బీ కాలేజీలో బీకామ్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంతవరకు కూడా నాకు లభించిన అవకాశాలన్నీ కూడా నాన్నగారి పేరుతోనే లభించాయి. అది వారి యొక్క కృప. సరే నాన్నగారిని చూసి నా మార్కుల్ని చూడకుండా బీకాంలో వారు నాకు సీట్ ఇచ్చారు. అది యథార్థం. బీకాంలో చేరదాం అనుకున్నప్పుడు నాన్నగారికి మళ్ళా చెన్నైలో ఏదో ఒక ఎంగేజ్మెంట్ వచ్చి చెన్నై వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకువెళ్లి ఒకసారి వైట్ ఫీల్డ్ వెళ్దామని నన్ను తీసుకువెళ్లారు. వైట్ ఫీల్డ్ కాలేజీకి వెళ్లాం అడ్మిషన్స్ కి. అప్పటికే బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. బీకామ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఆ సమయానికి బీఎస్సీలో గాని బీఏలో గాని మాత్రమే సీట్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో కీర్తిశేషులు నరేంద్ర గారు, మీ అబ్బాయికి బీఏలో కావాలంటే బీఏలో ఇస్తాను, బీఎస్సీలో కావాలంటే బీఎస్సీలో ఇస్తా అన్నారు. సరే నాన్నగారు నన్ను అడిగితే నేను బీఏ అని అడిగాను. ఎందుకు బీఏ అడిగానో కూడా నాకు అంత వివరంగా అప్పటికి ఆలోచన శక్తి కూడా ఇవ్వలేదు. బీఏలో చేరాను. బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అప్పటికి హాస్టల్ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి హాస్టల్లో సీటు లేదు. కానీ వారు ప్రత్యేకమైన అభిమానంతో మీరు హాస్టల్ బయట ఉన్నా కూడా మీకు భోజనానికి ఇక్కడికి వచ్చి తినొచ్చు అని ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఒక 10-12 మంది ఉండేవాళ్ళం. సో కాడుగోడి విలేజ్లో ఒక రూమ్ తీసుకుని, మరి కాడుగోడి విలేజ్లో ఆ ఆవరణలోనే అప్పటి కామర్స్ లెక్చరర్ పాండురంగయ్య గారు ఉండేవారు. అక్కడ ఒక రూమ్ తీసుకుని నా చిన్న సంసారాన్ని అక్కడ ప్రారంభించాను. నాన్నగారు వైట్ ఫీల్డ్ వెళుతూ కాడుగోడి స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకొకసారి నన్ను ప్రశ్నించారు, ఏరా నిజంగానే ఉండిపోతావా లేదా వచ్చేస్తావా అని. నేను ఉండిపోతానండి అన్నాను. ఎందుకు ఆ సమాధానం చెప్పానో కూడా తెలియదు, కానీ ఉండిపోవడం జరిగింది. కరెక్ట్గా ఒక నెల బయట ఉండడం జరిగింది. ఒక నెల తర్వాత వారి అనుబంధ హాస్టల్లో నాకు అడ్మిషన్ ఇచ్చారు. అది నా విద్యార్థి దశ ప్రారంభానికి, అలాగే నా వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు. ఇక మీద స్వామి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 72లో నేను స్వామిని మొదటిసారి దర్శించుకోవడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యులం. ఒక బస్సులో యాత్ర చేశాం అందరం కలిసి అనేక తీర్థ క్షేత్రాలకు వెళుతూ 72-73లో వెళ్లి స్వామిని దర్శించుకోవడం. మళ్ళా 73లో మా అమ్మమ్మ గారిని కూడా నేను తీసుకెళ్లి స్వామి దగ్గరికి దర్శనం చేయించడం, పుట్టపర్తిలో ఒక వారం 10 రోజులు ఉండడం, ఈ విధంగా జరిగిందండి. తర్వాత 76లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామి నాకు ఆయన చెంతకు చేరే అవకాశం కలిగించారు.
మీ తండ్రి గారు కూడా విశాఖపట్నంలో ట్రినిటీ 3 మహాత్ముల్లో మీ తండ్రి గారు ఒకరు. అది లోకమంతా, లోకానికి మొత్తం తెలుసు. మీ తండ్రి గారి యొక్క ఔన్నత్యము, ఆయన అప్యూరిటీ, ఈ రెండు బహుశా వికే గోకాక్ అనే ఆ లింక్ ద్వారా స్వామి మిమ్మల్ని రప్పించుకున్నట్లుగా భావన చేయొచ్చు. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా మీ మీద ఉండి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం వ్యక్తి యొక్క ఆ వికాసానికి అది కూడా దోహదం చేస్తుంది గనక స్వామి ఆవరణంలోకి వెళ్ళటానికి మీకున్నటువంటి అభిరుచులు ఒక యువకుడుగా అవి వేరు. కానీ మీ తండ్రి గారు కూడా చాలా గొప్పవారు. వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది చెప్పాలి.
ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా మా నాన్నగారు చాలా, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అధ్యాపకులకి పెద్ద జీతాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ యూజీసీ వాళ్ళు చాలా చక్కగా జీతాలన్నీ పెంచారు. ఆ రోజుల్లో అసలు జీతాలు ఉండేవి కాదు. మేము 3 కూడా, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు 3 కూడా హాస్టల్స్లో ఉన్నాం. హాస్టల్స్లో ఉన్నప్పుడు మా అందరికీ ఫీజు సకాలంలో పంపించడానికి ప్రత్యేకంగా ఆయన పరీక్ష పేపర్లు దిద్దడం కానీ, ఇన్స్పెక్షన్స్కి వెళ్ళడం కానీ, ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు. మా తల్లిగారితో కలిసి ఉన్న ఇల్లు సహం అద్దెకి ఇచ్చి ఆ సహం అద్దెతో కాలం గడుపుతూ, అంటే విశాలంగా కట్టుకుని ఇంట్లో వంటగదిని కూడా అద్దెకి ఇచ్చేసి మెట్ల గదిలో వంటగదిగా మార్చుకుని పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి, వీళ్లు చక్కగా ఎదగాలి, మనకి ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది ప్రధానం కాదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒకే ఒక దృష్టితో వారిద్దరూ కూడా వారు చేసిన త్యాగ ఫలితం 3 కూడా విద్య లభించడం, అది కూడా అలాంటి క్షేత్రానికి వెళ్లడం, సాక్షాత్ స్వామి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకోవడం నాకు లభించిన గొప్ప అదృష్టం. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క సంకల్ప బలం. మరి నేను నిజంగా చెప్పాలంటే మా అధ్యాపకులు ఎవరు కూడా అంతవరకు నా నుంచి వారు ఆశించింది ఏమీ లేదండి. నేను చదువుతున్న ఇంటర్మీడియట్ క్లాసులో క్లాస్ వర్క్లో కొంతమందికి నేను బాగా పరిచయం అయినా కూడా మార్క్స్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళకి ఎవరికూ కూడా నేను జ్ఞాపకం లేను. తర్వాత మళ్ళా జ్ఞాపకం వచ్చి ఉంటాను, కానీ ఆ దశలో వారెవరికి కూడా అంత జ్ఞాపకం ఉండేలాగా నేనే కృషి చేయలేకపోయాను. అది నేను చూపించిన నా అనాసక్తి. తర్వాత మాత్రం వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఒక సంభాషణ జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే జరిగింది సంభాషణ, కాకపోతే అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నాన్నగారి చిరకాల మిత్రుడు ఒక ఆయన అనేక సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలవడానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా పైన ఆ మేడం మీద మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను నాన్నగారు పరిచయం చేశారు. ఇదిగో మా అబ్బాయి అండి, వీడు మా పెద్దవాడు అని. ఆయన చాలా ఆసక్తిగా, ఏం చదువుతున్నావు నాయన అంటే, ఇలా ఇంటర్మీడియట్ అయిందండి అని. ఓ అలాగే ఏడు అయితే మిస్టేక్, నీకేదో మంచి ర్యాంక్ అది వచ్చి ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ర్యాంక్ రాలేదు, చాలా ఆర్డినరీ మార్క్స్ వచ్చాయి. ఆయన ముఖ కవళికలలోని మార్పు, ఆయన మాట్లాడిన విధానం, నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించాయి. నా వల్ల నాన్నగారికి చిన్నతనం అవడం ఏమిటి, తప్పకుండా నేను కృషి చేసి తప్పకుండా వారికి సంతృప్తిని కలిగించాలి అన్నది ఒక మూల నుంచి బయలుదేరింది ఒక రకమైన ప్రభావం. దాన్ని బహుశా నేను అనుకోవడం భగవంతుని అనుగ్రహం సమీపిస్తున్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని సమాధానపరుచుకుంటున్నాను.
పునఃసమీక్ష
ఆ రకంగా జరిగింది.
తర్వాత మీరు స్వామి కాలేజీలోకి వెళ్లిన తర్వాత స్వామిని మీరు చాలా దగ్గరగా చాలా దూరంగా అనేక దృశ్యాల్లో స్వామిని దర్శనం చేసి ఉంటారు. ఆ వివిధ దశల్లో స్వామి పట్ల మీకు కలిగినటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఒక మనీష, ఒక అభిప్రాయం, ఆ కన్విక్షన్ అదేమిటి?
స్వామితో నేను చెప్పినట్టు 76లో సరే ఒక 2 నెలలు కాంపౌండ్ బయట ఉన్నా, కాంపౌండ్ లోన లోపలికి వచ్చి ఆహారం చేయడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే స్వామి యొక్క ప్రేమతత్వం ఏమిటో అర్థమయ్యేది. స్వామితో ఆ రోజుల్లో విద్యార్థులు చాలా సులభంగా స్వామితో మాట్లాడే అవకాశం కలుగుతుండేది. అలాగే స్వామికి ఎప్పటికప్పుడు మాలో కలుగుతున్న భావాలు రాసి ఇచ్చే అవకాశం కూడా ఉండేది. కొంతమందికి స్వామి ఇచ్చిన అవకాశం వల్ల వారు భజనలు ఎప్పుడు పాడుతూ ఉండేవారు. నేను కూడా భజనలో పాల్గొంటుండేవాణ్ణి. ప్రధానంగా నగర సంకీర్తన కార్యక్రమంలో వాటిల్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేవాణ్ణి. అలాగే బీఏ క్లాసెస్లో ఆ సంవత్సరం, అంటే అంతవరకు వైట్ఫీల్డ్ కాలేజీలో బీఏ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎవరికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. నేను మొట్టమొదటి విద్యార్థిని ఎవరికైతే బెంగళూరు యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది అప్పట్లో వారు చెప్పింది యూనివర్సిటీలో ఏదో 20th ర్యాంక్ అనో 25th ర్యాంక్ అని ఏదో చెప్పారు. బట్ అంతవరకు కూడా నేను ఎవరికీ జ్ఞాపకం ఉండే విద్యార్థి కానటువంటి నేను ఈరోజు వైట్ఫీల్డ్ కాలేజీలో ఒక చెప్పుకోదగ్గ విద్యార్థిగా మారగలిగాననేటప్పటికీ ప్రత్యేకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆనందం అవధులు లేకుండా పొంగింది. దానివల్ల అది ఒక నిరాశాజనకమైన విద్యార్థి దశ నుంచి ఒక ఆశాజనకమైన విద్యార్థి దశకి చాలా సునాయాసంగా స్వామి నన్ను ప్రయాణం చేయించారు. ఇది మనకి అవతార లక్షణం మనందరికీ తెలిసిందే. మహాభాగవతం చదువుతున్నా, అలాంటి గ్రంథాలు ఏం చదువుతున్నా కూడా ఒక అవతార లక్షణాలు చూపిస్తున్న స్వామితో గాని శ్రీకృష్ణుడితో గాని ఎవరైతే నివసిస్తుంటారో వారికి ఆ విష్ణుమాయ బాగా కప్పేసి ఉంటుంది. వారికి తెలియదు, వారి లోపల జరుగుతున్న పరివర్తన ఏమిటో తెలియకుండానే పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సంభాషణ అది సూక్ష్మంగా మన ఆత్మతత్వం వైపు అది ప్రసారం అవుతుంది కాబట్టి శరీరాన్ని మాధ్యమంగా వాడుకోవలసిన అవసరం వారికి ఉండదు. ఇతర గురువులు, ఇతర వ్యక్తులు మన పాఠ్యాంశాలు నేర్పించేవారు. మన మనోబుద్ధి ద్వారా వారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవతార లక్షణం వారు నేరుగా మన అంతరాత్మనే స్పృశించి దాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన శక్తి వారి దగ్గర ఉంటుంది. ఇది మనకి తెలియదు, నా దగ్గర ఉందని వారు చెప్పరు. మనకి చెప్పకుండా చేసే వైద్యం ఆ రకంగా జరుగుతుంది. అది ప్రారంభమైందండి. అది ప్రారంభమై క్రమక్రమేణా అది ఏ స్థాయికి చేరిందంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్కి వెళుతున్న సమయానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శ శిష్యుడిగా వాళ్ళందరూ స్వీకరిస్తూ, వారు డిపార్ట్మెంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను ఇంకా స్టూడెంట్ దశలోనే ఉన్నాను, కానీ నువ్వు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్వి. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది. యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది, మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్లో ఒక సెమినారు. మా ప్రొఫెసర్ గారు స్వర్గీయులు చెలువరాజు గారు పొలిటికల్ సైన్స్లో, వారు 2 ఇయర్స్ స్టూడెంట్స్ని కంబైన్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్ క్లాస్లో మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. టాపిక్ నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక సెమినార్ టాపిక్ ఏదో వస్తే నేను అడ్రస్ చేసినప్పుడు అందరినీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేశాను. అది మన సాంప్రదాయం, మన కాలేజీల్లో ఉన్న సాంప్రదాయం. అది వాళ్ళందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అది అయిపోగానే మా ప్రొఫెసర్ గారు నన్ను ఆయన గదికి పిలిపించి, నువ్వు ఏమయ్యా, నువ్వు చికాగోలో స్వామి వివేకానందలాగా మాట్లాడేవి వాళ్ళ, ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాన్సెప్ట్ ఏమిటి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను సత్సాయి కాలేజీని చూస్తున్నానండి, అక్కడ చదివాను. ఓహో, అలాగా, నేను బాగా మాట్లాడి తర్వాత ఆయన కూడా నా ద్వారా స్వామి దగ్గరికి రావడం, స్వామి దగ్గర ఆయన కూర్చోవడం, స్వామి భక్తుడిగా మారడం అన్ని తర్వాత జరిగాయి. కాబట్టి ఆ స్పీచ్ వల్ల కానివ్వండి, తర్వాత నా నడవడిక వల్ల కానివ్వండి, ఎందుకంటే కేవలం విద్య, దాని తర్వాత ఇంకేమీ లేదు, విహారాలు గిహారాలు ఏమి లేకుండా రోజు కాడుగోడి నుంచి యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్కి వెళ్ళడం, జ్ఞానభారతి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అంతేగాని వేరే మధ్యలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం, అలాగే ఫ్రంట్ బెంచ్లో కూర్చోవడం, ఏ అంశం గురించి ప్రొఫెసర్స్ మాట్లాడినా దానికి వెంటనే సరియైన సమాధానం ఇవ్వగలిగే ఒక కృషి చూసి వారందరూ కూడా చాలా సంతోషించి, దీనికి అంతకడికి కారణం స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి వారందరికీ త్వరలోనే అర్థమైంది. తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్గానే వాళ్ళందరూ వాళ్ళు పరిగ్రహించేవారు. మా ఇతర క్లాస్మేట్స్ అందరూ కూడా, నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థిగా వాళ్ళందరూ నన్ను స్వీకరించి వాళ్ళ ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా వాళ్ళు భావించేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు 2 సంవత్సరాల విద్యార్థి దశ. పీజీ క్లాసెస్లో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ ఎ మార్క్. యూనివర్సిటీ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ రావటం, బోత్ యాక్చువల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఇతర టాపిక్స్ వాటిల్లో కూడా రావడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ఆ స్వామి యొక్క వారి ప్రభావం. కేవలం విద్య అనగానే విద్య మీద పరిపూర్ణమైన దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతతో దాన్ని సమీపించడం, పరీక్షలు వచ్చే ఒక నెల ముందు పరీక్షలకి సిద్ధమైపోయే మానసిక స్థితికి స్వామివారు నన్ను తీసుకువెళ్ళడం అన్నది అది చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది. ఆ రంగంగా సిద్ధం అవడం, ఇది కేవలం స్వామి చూపించిన ప్రేమ. దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్వామిని చూస్తున్నామో స్వామి యొక్క అపారమైన కృషి, అసలు ఎప్పుడూ కూడా అలసట ఎరుగని శరీరం, నిరంతరం కూడా కృషి చేయడం, ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం అవటం, ఎవరినైనా పిలవడం, మాట్లాడటం, అంతేగాని రెస్ట్ కావాలి, శరీరానికి బడలిక ఎక్కువైంది అనే మాట మనకి ఎప్పుడు కూడా స్వామి దగ్గర వినిపించేది కాదు. ఆహారం కూడా తినేవారు కాదు, చాలా స్వల్పం స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా యాక్టివిటీస్. అలాగే కొన్నిసార్లు విద్యార్థులం కాబట్టి ఎవరైనా సరే తప్పులు ఏమైనా చేసినప్పుడు స్వామి యొక్క కోపం కూడా ఆ విధంగానే ఉండేది. ఆ కోపం అంటే కేవలం మనం చూపించిన ప్రవర్తన వల్ల వారి మనస్సులో కలిగిన ఖేదం, కష్టం. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం అవ్వట్లేదు కదా అనే ఒక తత్వం. మళ్ళా అది చాలా గమ్మత్తుగా ఉండేది ఆ రోజుల్లో. స్వామి మీరెవరు రావడానికి లేదు, ఇంకా భజనకి నేను రాను, మీరు రాకండి అని కోపడేవారు. మేమందరం కూడా హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏదో అఖండ భజన అని పెట్టుకునేవాళ్ళం. తర్వాత చాలా మంది పిల్లలు కూడా స్వామి మాట్లాడట్లేదు కదా అని వీళ్ళు కూడా భోజనాలు మానేయటం. మా వార్డెన్లు సుదర్శన్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు, వారిద్దరు కూడా కంగారు కంగారుగా స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి స్వామిని ఎలవగ రకంగా ప్రాధేయపడి స్వామి పిల్లలందరూ కూడా బెంగ పెట్టుకున్నారని వీళ్ళు వెళ్ళి చెప్పడం, మన స్వామి మళ్ళా సర్లే నాకు తెలుసులేని స్వామి ఏం చేసేవారు, అక్కడ జాయ్ ఐస్ క్రీమ్ ఆయన కూడా ఉండేవాడు, ఆయన కౌలు పెట్టి జాయ్ ఐస్ క్రీమ్ తెప్పించి మళ్ళా హాస్టల్ భజన హాల్కి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి అందరికి ఐస్ క్రీమ్లు ఇచ్చి మళ్ళా రెండు తిట్లు తిట్టి, మీరందరూ కూడా దున్నపోతులు, మీకేం అర్థం అవ్వదు కాబట్టి నేనే మళ్ళా మీ దగ్గరకు వస్తానులే అని ఆ విధంగా జరిగేది. ఈ రకమైన ఒక ప్రవర్తన, ఒక అవతారమూర్తి మానవ రూపంగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఈ సంబంధ బాంధవ్యాలని నొక్కి చెప్తూ ప్రవర్తించే తీరు అందరినీ కూడా ఆకర్షించేది, పిల్లలందరినీ కూడా ఆకర్షించేది. కాబట్టి దేనికైనా సిద్ధపడేవాళ్లు గాని స్వామి యొక్క ఆగ్రహం మాత్రం రాకూడదు, మన స్వామికి ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగించకూడదు అనే ఒక ధ్యేయం ప్రతి ఒక్క విద్యార్థిలో అది బాగా ప్రబలంగా నాటుకుపోవడం. తర్వాత ఇంకా స్వామి చెప్పే బోధలు చాలా సరళంగా మనకందరికీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉండేవి. ఇది మనందరికీ కూడా విద్యార్థులందరికీ సులభంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్వామి ఉదాహరణకి యోగం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కేవలం పతంజలి సూత్రం యోగ కర్మషు కౌశలం, కాబట్టి మీరు ఏం పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి, డెక్స్టెరిటీ ఇన్ యాక్షన్ ఇస్ యోగా అన్న చెప్పేటప్పటికీ మనం మంచినీళ్ళు తాగుతున్నా కూడా సవ్యంగా తాగడం, కుర్చీలో కూర్చున్నా సవ్యంగా కూర్చోవడం, పరీక్షలో రాసినా కూడా సవ్యంగా రాయటం, పుస్తకం ఏదైనా గ్రంథపఠనం చేస్తుంటే సవ్యంగా చదవటం, ప్రతి యాక్షన్లో ఎప్పుడైతే ఇలాంటి ఒక తాపత్రయం మనం చూపించగలుగుతున్నామో, నేను అనుకోవటం క్రమక్రమేణా శరీరంలో ఉన్న అణువులన్నీ ఒక రకమైన ఉత్తేజానికి లోనై అవి మనం సాధించగలిగే స్థాయి కంటే మెండుగా అవి మనని తీసుకెళ్తున్నాయేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల బీఏ కోర్సు, 2 సంవత్సరాల పీజీ కోర్సు తర్వాత అసలు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్దామనే దృష్టి ఎప్పుడూ లేదు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు తీసుకుంది కూడా వైట్ ఫీల్డ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనకి మంచివాడు కావాలి, అది నేను అయిపోతే చాలా సుఖంగా ఉంటుంది కదా జీవితం, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఫస్ట్ నాకు హిస్టరీ వచ్చింది, సెకండ్ పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ వచ్చింది, లాస్ట్ బహుశా ఇంకొంచెం తంటాలు పడి ఉంటే ఎకనామిక్స్ వచ్చేది. బట్ పొలిటికల్ సైన్స్ చేరింది కేవలం టీచర్గా అవడానికి. కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఆ వేకెన్సీ రాకపోవడం వల్ల మా ప్రిన్సిపాల్ గారు నరేంద్ర గారు పిలిచి, మరి ఏమయ్యా ఏం చేస్తావు, ఇలా ఉంది కదా పరిస్థితి, వై డోంట్ యూ కన్సల్ట్ యువర్ ఫాదర్ ఆల్సో జస్ట్ చెకప్, యూ కెన్ సర్వ్ స్వామి వేర్ ఎవర్ యు ఆర్ అని ఒక క్లుప్తంగా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి, చెప్పి ఆయన పంపించడం. అదంతా ఒక రకమైన దైవ సంభూతమైన సంకల్పంగా మనకు అనిపిస్తుంది. నవంబర్ సమయంలో ఇంటికి రావడం, నేను ఇంటికి వచ్చిన 2 వారాల్లో యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ రావడం, నేను అసలు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూసి పక్కన పడేశాను. కానీ మళ్ళా మా నాన్నగారి యొక్క సంకల్పం, వారు నన్ను అడిగారు ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నువ్వు చూసావా అంటే చూశాను నాన్నగారు అన్నాను. ఏమిటి ఏమనుకుంటున్నావు అన్నాను. అవన్నీ నాకెక్కడ వస్తాయి నాన్నగారు, ఏమి దాని గురించి ఏమేమి పట్టించుకోవట్లేదండి అంటే ఆయన, అబ్బాయి అలా కాదు, ప్రయత్నం చేయాలి, వస్తే మంచిది రాకపోయినా పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అన్నారు. నాన్నగారి యొక్క మాట ఆజ్ఞగా స్వీకరించడం, అటెంప్ట్ చేయటం, మొదటి అటెంప్ట్లోనే అది రావడం, ఆ వచ్చింది కూడా ఏమిటంటే అసలు ఎవరు కూడా ఊహించిన ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా ఆ దైవ సంకల్పంలో ఉన్న ఆ చక్రంలో అంతేనండి, అంతా అదే డిజైన్. స్వామి తర్వాత జలిల్ముడమ్మ వీరందరూ కూడా వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్లే వచ్చింది. కాబట్టి మానసికంగా ఒక దైవ శక్తిని మనం అభ్యర్థించాలి, దైవానుగ్రహం గురించి మనం ప్రార్థించాలి, దైవ ఇచ్ఛ మన యందు ప్రసారమైతే మనకు విజయం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కలగటం, ఇది కేవలం సత్యసాయి ఎడ్యుకేషన్ వల్లనే నాకు కలిగింది. ఇవాళ్ళకి కూడా అది చెరగని ముద్ర వేసింది. ఏ కృషి చేసినా ఏ పని చేసినా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని నేను ఎప్పుడు మాట్లాడినండి, అది నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నాను. అది కేవలం దైవ కృప, స్వామి కృప, వారి అనుగ్రహం ఉంది కాబట్టి జరుగుతున్నది. అందుకని ఆ విధమైన ఒక మానసిక పరివర్తన నాకు కేవలం అక్కడ విద్యార్థిగా ఎదగడం వల్ల మాత్రం నాకు లభించింది. దానికి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను, స్వామి యొక్క రుణం.
ఒక ఉత్తమ ఉన్నతాధికారిగా, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మీకు రాష్ట్రమంతటా చాలా మంచి పేరుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఈ ప్రజ్ఞ, దీన్ని మీరు కేవలం మీరు ఇందాక నుంచి చెప్పిన దాన్ని బట్టి అది అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు, అది లేటర్ ఎడిషన్, కానీ మీ ఆత్మప్రజ్ఞ, ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం రెండు జోడించినప్పుడు, కలిసినప్పుడు స్వామిని మీరు ఎలా పెర్సీవ్ చేశారు, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దాన్ని మీ ఈ అధికార నిర్వహణలో స్వామి యొక్క బోధలు మీకు ఎలా ఉపయోగించినాయి?
మనకి ఇందాక నేను అన్నట్టుగా స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సులభ శైలిలో మనకు చెప్పేస్తారు. ఫేస్ ద డెవిల్ అంటారు. మరి ఇవాళ మనకున్న ఈ సమకాలీన వ్యవస్థలో ఒక డెవిల్ ఏమిటి, అన్ని డెవిల్స్ గానే కనిపిస్తుంటాం. కాబట్టి మరి ఫినిష్ ద గేమ్ అని అంటారు. కాబట్టి ఫేస్ ద డెవిల్ అని అన్న స్వామి యొక్క ఆ ఉద్బోధని మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు, మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ప్రయోగ కేంద్రంగా మనం స్వీకరిస్తూ మన వ్యక్తిత్వం ఏమిటన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలండి. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 100% తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్గా ఉంటుందని ఎవరు ఊహించుకోలేరు. చాలా సందర్భాల్లో చాలీ చాలని ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, ఏదైనా కావచ్చు, ఒక ప్రాజెక్టు కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక ఉత్సవం కావచ్చు, ఇవాళ ఈఓటీటీడీగా పూర్తి వివరాలు రావు, కానీ సమయం ఎక్కువ ఉండదు. మేము ఎల్లుండి మా హోమం చేసుకుంటున్నామండి, బలాన హోమం చేస్తున్నాం, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు సహాయం కావాలి అని ఎవరో వస్తారు. అసలు వారు ఎవరు, ఏమిటి, ఇంతకుముందు వారు ఏం చేశారు, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వారు చేద్దామనుకున్న ఆ మంత్రంలో ఎంతవరకు మనకి వినియోగం ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ అంత సమయం ఇవ్వరు. వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు గడువులు వచ్చేస్తారు. వారికి నిరాకరిస్తే మరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉన్న శ్రీనివాసుడు చేయలేదు అని ఒక అపఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మీరు చూస్తారు ఎన్ని రకాల ఫైల్స్ వస్తున్నాయో, వాటన్నింటినీ కూర్చుని సమగ్రంగా ఆమూలాగ్రహం చదివి బ్యాలెన్స్డ్గా చక్కగా డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇవాళ ఉన్న ఫైల్స్ నేను 6 నెలల దాకా దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఆ రకమైన వ్యవధి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. నేను బాగా చదువుతున్నానండి ఫైల్స్, కాబట్టి పెండెన్సీ ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు, కోర్టులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని నిర్ణయం చేయడానికి మాత్రం బారులు తీరి అందరూ వెయిట్
చేస్తుంటారు.
ఇది ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఫేస్ ది డెవిల్, మనం ఫేస్ చేయాలి. చేస్తున్నప్పుడు దీంట్లో మన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మన కార్యాలయంలో మన వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు మనని అనుమానించరు. ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం తప్పండి, అది బహుశా ఆ సందర్భంలో మీరు తీసుకుని ఉంటారేమో, కానీ ఇంతకంటే బాగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనే ఒక సారాంశానికి వారు రావచ్చు. కానీ ఈ నిర్ణయం మీరు వేరే ఉద్దేశంతో తీసుకున్నారు అని పెడద్దారులు తీయకుండా, మన వ్యక్తిత్వానికి దెబ్బ తీయకుండా మన సంస్థలో మనం పనిచేయొచ్చు. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్పే విధంగా పారదర్శకంగా మన క్యారెక్టర్ ఉంటే, మనం స్వామి అప్పుడప్పుడు చలోక్తిగా అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడూ సత్యమే పలికితే నీకు జ్ఞాపక శక్తి అవసరం లేదు, ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉంటే జ్ఞాపక శక్తి అవసరం లేదు. కాబట్టి అలాగా కొన్ని విషయాలు మనకి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవుతే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఎంత కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అన్నది చరిత్రే చెప్తుంది. కానీ మన చుట్టూతా పనిచేస్తున్న వాళ్ళు ఒక అభిమానంతో మనం చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ, వీడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాడో ఆ నిర్ణయానికి వీడు బద్ధుడై ఉన్నాడా కాదా అన్నది వాళ్లు పరిశీలన చేసి, ఆ విషయంలో గనక నేను వ్యవహరించే తీరులో ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా లేకుండా, ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే నాకు ఆటోమేటిక్ గా యాక్సెప్టబిలిటీ ఆర్గనైజేషన్ లో పెరుగుతుందండి. కాబట్టి స్వామి చెప్పినట్టుగా సింపుల్ గా ఉండి, ఓపెన్ గా ఉండి, ట్రాన్స్పరెంట్ గా ఉండగలిగి, నిరంతరం కూడా ఏం నా దగ్గర ఏమీ లేదు, నథింగ్, ఐ ఓన్ నథింగ్, ఇదేం నా ఆస్తి కాదు, ఇదేమి నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ బట్ ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి,
వండర్ఫుల్
అనే రకంగా ఎప్పుడైతే స్వామి చెప్పారో అది ఒక చక్కని ప్రభావం చూపించటం. రైట్ ఫ్రమ్ మై సబ్ కలెక్టర్ డేస్ అది స్వామి యొక్క అనుగ్రహం అనండి, గురువుల యొక్క అనుగ్రహం అనండి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనండి, ఆ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, పనిచేసిన ఏ జిల్లాలో అయినా ఎవరూ కూడా భేదాభిప్రాయాలతో నా గురించి మాట్లాడరు,
అవకాశం లేదు.
వాళ్ళు తప్పకుండా చెప్పొచ్చు, ఏమండి బలానా విషయంలో ఈయన తప్పు చేశాడు, ఏ నిర్ణయం బాగాలేదండి, బహుశా బిల్డింగ్ ఇలా కట్టుంటే బాగుండేది, లేదా వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుంటే బాగుండేది, లేదా స్టేడియం ఈ రకంగా కట్టి, ఇలా ఒక్కొక్క జాబు నా చేసిన ఉద్యోగాల గురించి చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, దీని ద్వారా ఆయన స్వలాభం పొందాడు అన్నది ఎవరు చెప్పడానికి అవకాశాలు లేవు. అది పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు, ధనాపేక్షతో అసలు ఏమాత్రం కూడా చేయని తీరు. కాబట్టి ఇది ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అప్బ్రింగింగ్ వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
గురునాథుడు చూపిన గురిని చేరటానికి ప్రయత్నించేవాడే ఆ గురువు యొక్క అసలైన శిష్యుడు. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫినిష్ ద గేమ్, ఇలా స్వామి చెప్పిన అనేక సులభ జీవిత రహస్యాలను ఎంతో చక్కగా వారి నిత్య జీవితంలో ఆచరణలో పెట్టి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి విద్యార్థిగా నిరూపించుకుంటున్నారు. అయితే స్వామి చెప్పినవి విని ఆచరణలో పెట్టాలనుకునే ప్రతి సాయి భక్తుడు స్వామి విద్యార్థియే. స్వామి చెప్పిన కనీస విలువలు అంటే మానవతా విలువలైన సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను పాటిస్తే చాలు. అంతేకాదు, స్వామియే స్వయంగా చెప్పారు, వాటిలో ఏ ఒక్కటి పాటించినా మీరు నావారు, నేను మీవాడను అని. కనుక మనందరం సత్యసాయి భగవానుణ్ణి మనస్వామిగా చేసుకునే విధంగా తయారవ్వాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూలోని మిగిలిన విషయాలను వచ్చే గురువారం మన సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో ఇదే సమయానికి విందాం. చివరిగా, ప్రతి జీవుడు తన నిత్య జీవితాన్ని ఎలా గడపాలో అతి సులువుగా మన స్వామి చెప్పిన మాటలను వివరించే ఈ మధురమైన సత్యసాయి గీతాన్ని అందిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో గణేష్ నిర్వహిస్తున్న వేద శిక్షణ తరగతిని వింటారు.
సత్యధర్మము శాంతి ప్రేమలతో ధర్మ